ఓడిపోయిన వారి కొరకు దేవుని ప్రణాళిక.
టుడే వి వాంట్ టు కన్సిడర్ ఎ వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఫర్ దోస్ హూ ఫీల్ దేర్ లైఫ్ హస్ బీన్ ఎ ఫెయిలియర్.
ఈ రోజున మనము తమ జీవితంలో ఓడిపోయామని భావించే వారి కొరకు ఒక ప్రోత్సాహకరమైన మాటను చూద్దాము.
Lots and lots of people feel that they have messed up their life so badly and they wonder, what can I do with my life for God now?
అనేక మంది ప్రజలు తమ జీవితాలను ఎంతగా పాడు చేసుకున్నామని భావిస్తారంటే, ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడా అని వారు అనుకుంటారు.
There is a message of hope in the word of God for such people.
అటువంటి వారి కొరకు దేవుని వాక్యంలో నిరీక్షణతో కూడి ఉన్న ఒక సందేశం ఉంది.
There are many brothers and sisters, believers who feel that because they have sinned and failed God at some time in their past lives, therefore they can't fulfill God's perfect plan for their lives now.
తమ గత జీవితాలలో పాపం చేసి దేవునికి అపనమ్మకంగా ఉన్న అనేక మంది విశ్వాసులైన సహోదరులు సహోదరీలు ఉన్నారు. వారు అలాంటి వారు కాబట్టి ఇప్పుడు తమ జీవితాల కొరకు దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చలేమని వారు భావిస్తారు.
Because they say, well, once upon a time when I was young, if I had yielded completely to God and lived in his perfect will, maybe I could have, but I made such a mess of my life, what can I do now?
వారు ఏమంటారంటే, యవ్వన దశలో ఉన్నప్పుడు నేను దేవునికి పూర్తిగా లోబడి ఉంటే, ఆయన పరిపూర్ణ చిత్తంలో జీవించి ఉంటే దాన్ని నెరవేర్చగలిగి ఉండేవాణ్ణి, కానీ నా జీవితాన్ని ఇంతగా పాడు చేసుకున్నాను, ఇప్పుడు నేనేమి చేయగలను?
Now, according to logic and our own human understanding, that sounds right.
మన సొంత మానవ జ్ఞానం ప్రకారము తర్కము ప్రకారము అది నిజమే అనిపిస్తుంది.
But let's look at the scriptures and you may find that God's thoughts are completely different. God's ways are completely different. There's hope even for you.
మనం లేఖనాలను చూసినప్పుడు దేవుని తలంపులు పూర్తిగా వేరైనవని ఆయన మార్గములు పూర్తిగా వేరైనవని మీరు చూస్తారు. కాబట్టి మీకు కూడా నిరీక్షణ ఉంది.
Notice first of all how the Bible begins.
మొట్టమొదటిగా బైబిల్ ఎలా మొదలవుతుందో గమనించండి.
In the beginning God created the heaven and the earth. That's written in Genesis 1 verse 1.
ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. అది ఆదికాండము 1:1 రాయబడింది.
And after the heavens and the earth were made,
భూమి ఆకాశాలు చేయబడిన తర్వాత,
when God makes anything, it's perfect. They must have been perfect.
దేవుడు దేన్నైనా చేస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది, కనుక అవి పరిపూర్ణంగా ఉండి ఉంటాయి.
Because he never does anything imperfect.
ఎందుకంటే పరిపూర్ణము కాని దేన్నైనా ఆయన చేయడు.
But some of the angels whom he had created fell away.
ఆయన సృష్టించిన దేవదూతల్లో కొంతమంది పడిపోయారు.
And that's described in Isaiah 14 verses 11 to 15 and Ezekiel 28 verse 13 to 18.
ఆ విషయం యెషయా గ్రంథము 14:11-15 ఎహెజ్కేలు గ్రంథము 28:13-18 వివరించబడింది.
And when that happened, we read in Genesis 1:2, the earth became formless and void and empty and dark.
అది జరిగినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగాను మారిపోయిందని మనము ఆదికాండము 1:2 చదువుతాము.
But then what did God do? He didn't leave the earth in that condition.
కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన భూమిని ఆ స్థితిలో ఉంచలేదు.
It says the Holy Spirit began to move upon that earth and the word of God went forth on that earth and God remade that earth.
పరిశుద్ధాత్మ భూమి మీద అల్లాడుచుండెనని, దేవుని వాక్యము ఆ భూమి మీద బయలువెళ్ళిందని, దేవుడు ఆ భూమిని మరలా చేశాడని చెప్పబడింది.
He worked on that shapeless empty dark mass and made something so beautiful out of that mess that at the end of it he could say in Genesis 1:31, it's very good.
ఆయన ఆ నిరాకారమైన శూన్యమైన చీకటిగా ఉన్న ఆ రాశిపై పనిచేసి ఆ అస్తవ్యస్తమైన దాని నుండి ఎంత అందమైన దాన్ని చేశాడంటే, చివరిలో ఆదికాండము 1:31 అది చాలా మంచిదని చెప్పగలిగాడు.
Now what's the lesson in the first chapter of the Bible?
ఇప్పుడు బైబిల్ యొక్క మొదటి అధ్యాయంలో మనకున్న పాఠం ఏంటి?
You see how God said appears in the first chapter.
మొదటి అధ్యాయంలో ఏ విధంగా దేవుడు పలికెను అని కనబడుతుందో చూడండి.
That even if the devil has made a mess of your life, if you surrender to God's word and to the Holy Spirit, he can make something excellent out of your life.
అపవాది నీ జీవితాన్ని పాడు చేసినా కూడా నువ్వు దేవుని వాక్యానికి లోబడితే, నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే ఆయన నీ జీవితంతో ఏదైనా శ్రేష్టమైన దాన్ని చేయగలడు.
నో మ్యాటర్ హౌ మచ్ యు ఫెయిల్,
నువ్వెంతగా ఓడిపోయినా సరే.
నౌ బిఫోర్ దిస్ ఫెయిల్యూర్ ఆఫ్ లూసిఫర్, గాడ్ మస్ట్ హావ్ హాడ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్.
లూసిఫర్ యొక్క పతనం ముందు దేవుడు భూమి ఆకాశాల కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు.
బట్ వెన్ లూసిఫర్ సిన్ దట్ ప్లాన్ హాడ్ టు బి సెట్ అసైడ్.
కానీ లూసిఫర్ పాపం చేసినప్పుడు ఆ ప్రణాళికను ప్రక్కన పెట్టవలసి వచ్చింది.
But God remade the heavens and still made something good out of it.
కానీ దేవుడు ఆకాశాలను మరలా చేసి వాటి నుండి మంచిని చేయగలిగాడు.
And now see what happens next.
ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
God creates man and woman.
దేవుడు స్త్రీ పురుషులను సృష్టించాడు.
And he's got a perfect plan for Adam and Eve.
ఆయన ఆదాము హవ్వల కొరకు ఒక పరిపూర్ణ ప్రణాళికను కలిగి ఉన్నాడు.
And in God's perfect plan for Adam and Eve, there was no provision for them to eat of this forbidden tree.
ఆయన ఆదాము హవ్వల కొరకు కలిగి ఉన్న పరిపూర్ణమైన ప్రణాళికలో వారు నిషేధించబడిన చెట్టు నుండి తినడానికి ఎటువంటి ఏర్పాటు చేయబడలేదు. అంటే వారు దాన్ని తినకూడదు.
That was not God's will. In fact, God clearly said you shouldn't eat of that.
అది దేవుని చిత్తం కాదు. నిజానికి దాన్ని తినొద్దని ఆయన వారికి స్పష్టంగా చెప్పాడు.
So if God had a plan for them, the plan was they should not eat of it.
దేవుడు వారి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంటే వారు దాని నుండి తినకూడదనే విషయం ఆ ప్రణాళికలో ఉంది.
But they did eat of it and they spoiled God's plan.
కానీ వారు దాని నుండి తిన్నారు. వారు దేవుని ప్రణాళికను పాడు చేశారు.
Now if we go by logic and reason, we will have to say, well, now they cannot fulfill God's perfect plan.
మీరు ఇప్పుడు తర్కం ప్రకారం వాదిస్తే వారిప్పుడు దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చలేరని చెప్పాలి.
Now we have to go to God's second best.
ఇప్పుడు వారు దేవుని రెండో ఉత్తమమైన ప్రణాళికను చేయాలి.
But what do we read there?
కానీ మనం ఇక్కడ ఏం చదువుతాము?
We read there that the Lord comes to Adam and Eve after they have sinned and tells them, well, don't worry. I'm going to solve this problem. I'm going to send a seed through the woman. That's referring to Christ, who will come and bruise the serpent, the devil, on his head and destroy his power over you.
మనం ఇక్కడ ఏం చదువుతామంటే, ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత ప్రభు వారి యొద్దకు వచ్చి, చింతించవద్దు, నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను, నేను స్త్రీ ద్వారా ఒక సంతానాన్ని పంపిస్తాను, అది క్రీస్తును సూచిస్తుంది, ఆయన వచ్చి ఆ సర్పాన్ని అంటే అపవాదిని తలపై కొట్టి మీపై అతనికున్న శక్తిని నాశనం చేస్తాడు అని ఆయన చెప్పాడని మనం చదువుతాము.
సో దేర్ హి ఇస్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ డైయింగ్ ఫర్ అవర్ సిన్స్ and overcoming Satan on Calvary.
కాబట్టి ఆయన అక్కడ క్రీస్తు మన పాపాల కొరకు మరణించడం గురించి, కల్వరిలో సాతానును జయించడం గురించి మాట్లాడుతున్నాడు.
Now tell me this.
అయితే ఈ విషయం చెప్పండి.
What is your answer to this question?
ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి?
Was the death of Christ part of God's perfect plan for us from all eternity or not?
క్రీస్తు యొక్క మరణము నిత్యత్వము నుండి దేవుడు మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలో ఒక భాగమా కాదా?
The Bible says in Revelation 13 verse 8 that the lamb was slain from the foundation of the world.
ప్రకటన గ్రంథము 13:8 లో జగదుత్పత్తి నుండి గొర్రె పిల్ల వధించబడి ఉన్నదని బైబిల్ చెప్తుంది.
So was that in God's mind from eternity or was it God's second best?
కాబట్టి అది దేవుని మనసులో నిత్యత్వము నుండి ఉందా లేక అది దేవుని రెండో ఉత్తమమైన ప్రణాళిక?
How many of you would dare to say that the death of Christ on Calvary was God's second best?
కల్వరిలో క్రీస్తు మరణము దేవుని రెండో ఉత్తమమైన ప్రణాళికని చెప్పడానికి మీలో ఎంతమంది సాహసిస్తారు?
Wasn't it his perfect plan? It was.
అది ఆయన పరిపూర్ణ ప్రణాళిక కాదా? అవును.
But yet when you turn to Genesis 3, logically you have to say Christ had to die only because Adam and Eve failed.
కానీ మీరు ఆదికాండము 3వ అధ్యాయం ప్రకారము సతర్కముగా చూస్తే ఆదాము హవ్వలు విఫలమైనందుకే క్రీస్తు మరణించవలసి వచ్చిందని చెప్పాలి.
If Adam and Eve had not sinned, there would be no need for Christ to die on the cross at all.
ఆదాము హవ్వలు పాపం చేయకపోయిండుంటే క్రీస్తు సిలువలో మరణించవలసిన అవసరం లేనే లేదు.
So then, was it God's perfect plan or not?
మరప్పుడు అది దేవుని పరిపూర్ణ ప్రణాళిక కాదా?
And we would not have known of God's love if Adam had not sinned.
ఆదాము గనుక పాపం చేయకపోయి ఉండుంటే మనం దేవుని ప్రేమను తెలుసుకుని ఉండేవారం కాదు.
There would have been no Calvary's cross.
కల్వరి సిలువ ఉండేది కాదు.
What's the answer? You're confused.
సమాధానం ఏంటి? మీరు అయోమయంలో ఉన్నారు.
బికాజ్ ఆర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ కెనాట్ గ్రాస్ప్ దిస్.
ఎందుకంటే మన మానవ జ్ఞానము దీన్ని గ్రహించలేదు.
దట్ ఈవెన్ వేర్ మ్యాన్ హస్ ఫెయిల్డ్ గాడ్ కెన్ స్టిల్ ఫుల్ఫిల్ హిస్ పర్ఫెక్ట్ ప్లాన్.
మనిషి ఓడిపోయినప్పటికీ దేవుడు తన పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలడని.
నౌ హ్యూమన్ లాజిక్ ఫెయిల్స్ హియర్, ఇట్ బాఫల్స్ us.
ఇక్కడ మానవ తర్కము విఫలమవుతుంది, అది మనలను కలవరపెడుతుంది.
దట్స్ వై ద బైబిల్ సేస్ డోంట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్.
అందుచేతనే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ప్రభు యందు నమ్మకయించుము అని బైబిల్ చెప్తుంది.
If God was working according to mathematical logic, then we'd have to say that Christ coming to the earth was God's second best plan.
దేవుడు గణిత శాస్త్రము యొక్క తర్కము ప్రకారము పనిచేస్తూ ఉంటే క్రీస్తు భూమి మీదకు రావడం దేవుని యొక్క రెండో ఉత్తమమైన ప్రణాళిక అని మనం చెప్పాలి.
But that's blasphemous.
కానీ అలా చెప్పడం దైవదూషణ.
It was part of God's perfect plan.
అది దేవుని పరిపూర్ణ ప్రణాళికలో భాగము.
God makes no mistakes.
దేవుడు తప్పులు చేయడు.
God who knows the end from the beginning and who silently plans for us in love plans something allowing for our failures.
ఆది నుండే అంతము ఎరిగిన దేవుడు, మన కొరకు నెమ్మదిగా ప్రేమతో యోచిస్తున్న దేవుడు మన వైఫల్యాలను లెక్కలోకి తీసుకుని మన కొరకు ప్రణాళిక వేస్తాడు.
He knows that we're going to fail. He allows for our failures and has made a perfect plan for us. That's the word of encouragement that there is for you.
మనం ఓడిపోతామని ఆయనకు తెలుసు. ఆయన మన ఓటములను లెక్కలోకి తీసుకుని మన కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను వేశాడు. మీ కొరకున్న ప్రోత్సాహకరమైన మాట అదే.
God's perfect plan for Adam was certainly not that they should eat of the tree of knowledge of good and evil.
దేవుడు ఆదాము కొరకు కలిగి ఉన్న పరిపూర్ణ ప్రణాళిక వారు మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు నుండి తినాలనైతే ఖచ్చితంగా కాదు.
But because he knew the end from the beginning, he knew that they would fail, and so he had already made a plan that accounted for that failure.
కాని ఆయనకు ఆది నుండి అంతము తెలుసు గనుక వారు విఫలమవుతారని ఆయనకు తెలుసు. కనుక ఆ వైఫల్యాన్ని లెక్కలోకి తీసుకునే ప్రణాళికను ఆయన అప్పటికే వేశాడు.
The same way in your life. There are a lot of things you've done in your life which God never wanted you to do.
అదే విధంగా నీ జీవితంలో కూడా నువ్వు చేసిన అనేకమైన సంగతులను దేవుడు నిన్నెప్పుడూ చేయాలని కోరుకోలేదు.
But do you know that in his great love for you and in his perfect wisdom he has made allowance for that failure and can still lead you into his perfect plan.
కాని నీ కొరకు ఆయనకున్న గొప్ప ప్రేమలో, ఆయన పరిపూర్ణ జ్ఞానంలో ఆయన ఆ ఓటమిని లెక్కలోకి తీసుకున్నాడని, ఆయన నిన్నింకా తన పరిపూర్ణ ప్రణాళికలోకి నడిపించగలడని నీకు తెలుసా?
His ways are not our ways. His thoughts are not our thoughts.
ఆయన మార్గాలు మన మార్గాలు కాదు. ఆయన తలంపులు మన తలంపులు కాదు.
So don't let your logic and reason say, oh, now I cannot do God's perfect will for my life.
కనుక నీ తర్కము నీ జ్ఞానము, అయ్యో నేను ఇప్పుడు నా జీవితంలో దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చలేను అని చెప్పడానికి అనుమతించవద్దు.
God's message to us from these opening pages of the Bible is just this.
బైబిల్ గ్రంథం యొక్క మొదటి పేజీలలో మన కొరకు దేవుని సందేశం ఇదే.
That he can take a man who has failed and make something glorious out of him and still make him fulfill God's perfect plan for his life.
ఆయన ఓడిపోయిన ఒక మనిషిని తీసుకొని అతని నుండి మహిమకరమైన దాన్ని చేసి అతన్ని ఇంకా అతని జీవితంలో దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలిగినట్లు చేయగలడు.
That's in the first pages of the Bible and we must never forget it.
అది బైబిల్ గ్రంథం యొక్క మొదటి పేజీలలో ఉంది. మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
And if you're a failure, God can pick you up and fulfill not his second best or third best, but his perfect plan.
నువ్వు ఓడిపోయి ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తి రెండో ఉత్తమమైన దాన్నో మూడవ ఉత్తమమైన దాన్నో కాకుండా ఆయన పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలడు.
That's why it's important for you to give the rest of your life totally to God.
అందుచేతనే నీ మిగిలిన జీవితాన్నంతా పూర్తిగా దేవునికి ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం.
See, because even our failure may, though it is not part of God's perfect plan, may be permitted by him to teach us some lessons.
చూడండి, మన ఓటమి దేవుని పరిపూర్ణ ప్రణాళికలో భాగం కానప్పటికీ మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి ఆయన దాన్ని అనుమతించి ఉండొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్, వీ నెవర్ లెర్న్ హ్యూమిలిటీ, అన్ఫార్చునేట్లీ, ఎక్సెప్ట్ త్రూ మెనీ ఫెయిలియర్స్.
ఉదాహరణకు దురదృష్టవశాత్తు అనేక ఓటముల ద్వారా తప్ప మనం దీనత్వాన్ని నేర్చుకోలేము.
We try to get victory over sin so many times, we fail and fail and fail and fail and fail, and we realize finally that we cannot without God's help.
మనం పాపం మీద జయం పొందడానికి ప్రయత్నిస్తాము. మనం ఓడిపోతాము, ఓడిపోతాము, ఓడిపోతాము. దేవుని సహాయం లేకుండా మనం జయించలేమని చివరకు మనం గ్రహిస్తాము.
Well, that's an education we got through our failure.
అది మన ఓటమి ద్వారా మనం పొందిన విద్యాభ్యాసము.
See, for example, Peter. Part of Peter's training for leadership was failure.
ఉదాహరణకు పేతురును చూడండి. నాయకత్వంలో పేతురు యొక్క తర్ఫీదులో ఓటమి ఒక భాగము.
The Lord could not break Peter through educating him, through teaching him, but when he denied the Lord 3 times, which was certainly not God's perfect will,
ప్రభు పేతురుకు బోధించడం ద్వారా, నేర్పించడం ద్వారా విరగ్గొట్టలేకపోయాడు. కానీ అతడు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకినప్పుడు అది నిశ్చయంగా దేవుని పరిపూర్ణ చిత్తం కాదు.
It accomplished something in Peter. It broke him.
అది పేతురులో ఒక విషయాన్ని సాధించింది. అది అతన్ని విరగ్గొట్టింది.
And that was God's perfect will, that it should be broken.
అతడు విరగ్గొట్టబడాలనే విషయం దేవుని పరిపూర్ణ చిత్తమే.
So God can use failure to accomplish something good.
కాబట్టి దేవుడు మంచిని సాధించడానికి ఓటమిని వాడుకోగలడు.
See, one of the biggest problems that God has with us is to bless us in such a way that the blessing does not puff us up with pride.
చూడండి, దేవునికి మనతో ఉన్న ఒక గొప్ప సమస్య ఏంటంటే ఆయన ఇచ్చే దీవెనను బట్టి మనం గర్వంతో ఉబ్బిపోకుండా ఉండేటట్లు మనలను దీవించడం.
You see, if you get victory over anger and then you become proud, that's falling into a far deeper pit than anger itself.
చూడండి, మీరు కోపం మీద జయం పొంది ఆ తరువాత దాన్ని బట్టి మీరు గర్విస్తే అది కోపం కంటే ఇంకా లోతైన గుంటలో పడిపోవడం.
సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ టు గెట్ విక్టరీ ఓవర్ సిన్, ఇట్స్ ఇంపార్టెంట్ టు బి హంబుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్.
కనుక పాపం మీద జయం పొందటమే ముఖ్యమైన విషయం కాదు, దాన్ని పొందిన తర్వాత దీనులుగా ఉండటం ముఖ్యము.
హౌ డస్ దట్ హ్యాపెన్? ఓన్లీ ఇఫ్ గాడ్ అలౌస్ us to fail many times.
అది ఎలా జరుగుతుంది? మనం అనేక సార్లు ఓడిపోవడానికి దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే.
Genuine victory is always accompanied by humility.
నిజమైన విజయంతో పాటు ఎల్లప్పుడూ దీనత్వం ఉంటుంది.
And the other thing is, if we have failed many times, we can never despise another person.
ఇంకో విషయం ఏంటంటే మనం అనేక సార్లు ఓడిపోతే మనం వేరొకరిని ఎప్పుడూ తృణీకరించలేము.
Because we know we failed ourselves.
ఎందుకంటే మనం ఓడిపోయామని మనకు తెలుసు గనుక.
So we're not saying that a man should therefore keep on sinning.
Aithe oka vyakti paapam chestu undalani mem cheppadam ledhu.
Paul speaks about that, saying, well, if my dishonesty brought glory to God, Romans 3:7-8, if you follow through with that idea, you come to this: the worse we are, the better God likes it.
Paulu dani gurchi cheptu Roma 3:7-8 emannadante, na asatyamu valana devuniki mahima kaligina edala meerala aalochistu pote manam entha goranga untamo దేవుడు దాన్ని అంత ఇష్టపడతాడు.
But the damnation of those who say such things is just.
అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే.
No, we're not saying that we have to sin.
లేదు, మనం పాపం చేయాలని మేము చెప్పడం లేదు.
What we're saying is, if we have failed, God is not frustrated in fulfilling his plan for our life.
మేమేమంటున్నామంటే మనం గనుక ఓడిపోతే మన జీవితం కొరకు ఆయన ప్రణాళికను నెరవేర్చడంలో దేవుడు భంగపడడు.
Every man whom God has used has failed.
దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తి ఓడిపోయినవాడే.
Peter, Paul, John, James, you, I, everyone.
పేతురు, పౌలు, యోహాను, యాకోబు, నువ్వు, నేను, అందరము.
God has not called people who never made mistakes in their life.
తమ జీవితంలో ఎప్పుడూ తప్పులు చేయని వారిని దేవుడు పిలవలేదు.
If God could fulfill his perfect plan only in the lives of those who never made a mistake, then we'd have to say Jesus Christ was the only person who ever fulfilled God's perfect plan for his life, nobody else.
ఎప్పుడు తప్పు చేయని వారి జీవితాల్లో మాత్రమే దేవుడు తన పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలిగితే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే తన జీవితం కొరకు దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చాడని మనం చెప్పాలి. ఇంకెవరూ లేరు.
Great men of God may not have told you about their failures, but they have failed too.
గొప్ప దైవజనులు తమ ఓటములను గురించి మీతో చెప్పి ఉండకపోవచ్చు, కానీ వారు కూడా ఓడిపోయిన వారే.
Now the question is whether you can believe that or not.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు దాన్ని నమ్మగలరా లేదా అన్నది.
You see, if you don't believe this, If you say, no, it's not possible in my case, then it won't work.
చూడండి, మీరు దాన్ని నమ్మకపోతే, లేదు, నా జీవితంలో అది సాధ్యం కాదని మీరంటే, అప్పుడు అది పనిచేయదు.
But if you can believe, Lord, there is nothing impossible for you.
కానీ మీరు నమ్మగలిగితే, ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
You can take the mess I've made of my life and still accomplish something glorious, fulfill your perfect plan. It will happen according to your faith.
నా జీవితంలో నేను చేసుకున్న గందరగోళానంతటిని నువ్వు తీసుకుని మహిమకరమైన దాన్ని సాధించగలవు, నీ పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలవు అని చెప్పాలి. మీ విశ్వాసం చొప్పున మీకు జరుగుతుంది.
Think of the story of the prodigal son who wasted so many years and all the father's money, and when he came back, the Bible says he got the best robe and the best seat. What was that?
తప్పిపోయిన కుమారుడి కథను గురించి ఆలోచించండి. అతడు అనేక సంవత్సరాలు వృధా చేసి తన తండ్రి డబ్బంతటిని వృధా చేసి తిరిగి వచ్చినప్పుడు అతడు శ్రేష్టమైన వస్త్రాన్ని, శ్రేష్టమైన స్థానాన్ని పొందాడని బైబిల్ చెప్తుంది. అదేంటి?
It's a message that says that God can pick up a person who's made a mess of his life and make something glorious out of him. That's the story of the prodigal son.
తన జీవితాన్ని పాడు చేసుకున్న ఒక వ్యక్తిని తీసుకుని దేవుడు అతనితో మహిమకరమైన దేన్నైనా చేయగలడని సందేశము. అదే తప్పిపోయిన కుమారుడి కథ.
Think of the story of the man who went out hiring laborers.
కూలివారిని పెట్టుకోవడానికి బయటకు వెళ్ళిన వారి కథను ఆలోచించండి.
He went at 6 o'clock in the morning and hired laborers, and then he went at 5 o'clock in the evening to hire laborers who could work only for 1 hour out of 12.
అతడు ఉదయం 6 గంటలకు వెళ్ళి కూలివారిని పెట్టుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు వెళ్ళి 12 గంటల్లో 1 గంట మాత్రమే పని చేయగలిగే కూలివారిని పెట్టుకున్నాడు.
In other words, they had wasted 90% of their life.
వేరే మాటల్లో చెప్పాలంటే వారి జీవితంలో 90% వారు వృధా చేసుకున్నారు.
11 hours out of 12.
12 గంటల్లో 11 గంటలు.
And they went and worked and they got their reward first.
వారు వెళ్లి పని చేశారు. వారు ప్రతిఫలాన్ని మొదట పొందారు.
What does that parable in Matthew 20 teach us?
మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్న ఆ ఉపమానము మనకు ఏమి నేర్పిస్తుంది?
That God can do something even with those who have ruined 90% of their lives.
తమ జీవితాల్లో 90% నాశనం చేసుకున్న వారితో కూడా దేవుడు ఏదైనా చేయగలడని నేర్పిస్తుంది.
Nobody is so hopeless that God cannot do something with him.
దేవుడు ఏమీ చేయలేనంత నిరర్థకమైన వారు ఎవరూ లేరు.
Jesus came to destroy the works of the devil, we read in 1 John 3 verse 8.
యేసు అపవాది క్రియలన్నిటిని లయపరచడానికి వచ్చాడని మనము 1 యోహాను 3:8 చదువుతాము.
He can untie all the knots that the devil has tied up in your life, my brother, my sister.
నా సహోదరుడా, సహోదరి, అపవాది నీ జీవితంలో వేసిన చిక్కులన్నిటిని ఆయన విప్పగలడు.
Don't listen to the lies of the devil.
అపవాది యొక్క అబద్ధాలను నమ్మొద్దు.
When he says no, that's impossible, if you believe him, it'll be impossible.
లేదు, అది అసాధ్యమని అతడు చెప్పినప్పుడు నువ్వు అతన్ని నమ్మితే అది అసాధ్యంగానే ఉంటుంది.
But if you believe God, who can take the broken vessel and as a potter make it again anew, then it will be fulfilled in your life.
కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే, విరిగిపోయిన పాత్రను తీసుకుని కుమ్మరిగా దాన్ని క్రొత్త పాత్రగా చేసేవాణ్ణి నమ్మితే, అప్పుడు అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది.
Whatever your blunders and failures, you can make a new beginning. And if you made 1,000 new beginnings, make 1,001st new beginning today.
నీ పొరపాట్లు, తప్పిదాలు ఏమైనప్పటికీ నువ్వు ఒక క్రొత్త ఆరంభాన్ని చేయగలవు. నువ్వు 1,000 క్రొత్త ఆరంభాలు చేస్తుంటే ఈ దినాన్న 1,001వ క్రొత్త ఆరంభాన్ని చేయి.
God can make something glorious out of your life.
దేవుడు నీ జీవితం నుండి ఏదైనా మహిమకరమైన దాన్ని చేయగలడు.
Give glory to God by believing this is true.
ఇది సత్యమని నమ్మడం ద్వారా దేవునికి మహిమ చెల్లించు.
And one day in eternity God will show you as a person who was a failure, but who, from whom he brought tremendous glory in your earthly life.
ఒక రోజు నిత్యత్వంలో ఒకప్పుడు ఓడిపోయినా కూడా నీ భూలోక జీవితం నుండి బ్రహ్మాండమైన మహిమను దేవుడు తెచ్చిన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను అందరికీ చూపిస్తాడు.